ಸೋಮಜ್ಞಾನತಿಮಿರಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶ್ಲಾಕಯಾಮಿ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಾವಂ ವಿಷ್ಣು ಪಾದಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇತ್ಸಾಯ ಭೂತಲೇ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಂ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಸತ್ಯಪ್ರದೇಶಕಾರಿಣೇ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭುನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸವಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ. ಭಗವದ್ಗೀತಲೋ ಭಗವಂತುಡು ಎಸ್ ಆಚರಣೆಯಿಂದ ತತ್ತೀವ ಸರೋಜನ ಕಾಯ ಪ್ರಮಾಣ ಕೊಡುತ್ತೆ ಲೋಕಸ್ಥದನ್ನು ವರ್ತದೆ. ನಾಯಕನಿಗೆ ಉನ್ನಟವಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಈ ಮಾರ್ಗಾನ್ನಿ ಅವಲಂಬಿಸ್ತಾರೋ ಸಾಮಾನ್ಯರು ದಾನ್ನಿ ಅನುಸರಿಸ್ತಾರು ಅಂತ ಚೆಪ್ಪಿ ಚಪ್ಪಡಂತ. ಮರಿ ನಾಯಕನಂತೆ ಎವರು తల్లిదండ్రులు, విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు, పరిపాలకులు, వీళ్ళందరూ కూడా సమాజంలో నాయకులు. వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులకే కాదన్నమాట, ప్రతి ఒక్కరికి కూడా దాని ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆశకోటులు కట్టుకునేదానికి వ్యక్తుల్లో సామర్థ్యం లేక రకరకాలైనటువంటి వ్యసనాలకి, చెడు అలవాట్లకి, వీటన్నిటికీ కూడా మనిషి పోతూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక మంచి మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎన్నోలు చెప్పండి, పిల్లవాడు మీ తండ్రి చెప్పలేడు ధూమపానం చేయొద్దు అని చెప్తే, నాన్నగారు మీరు పరిస్థితి కావస్తున్నారు, నేను ఐడియా కావస్తున్నాను, మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు చెప్పండి. సో పరిస్థితి సమాజంలో ఆ రకంగా ఉందన్నమాట. భగవత్ చింతనలో దివ్యమైనటువంటి ఆనందాన్ని జీవుడు అనుభవిస్తాడు. దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం తెలియక దాన్ని నిర్లక్ష్యం చేసి ప్రాపంచికమైనటువంటి జీవితాల్లో చిక్కుకొని పోయి మాధుర్యం లేక చాలామంది కూడా జీవితాన్ని దుర్బలం చేసుకుంటూ ఉన్నారు. జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరికి తెలియదు. అమలపు తాపం నీటిలో ఉన్నా కానీ అది ఎంచకుండా ఎట్లా ఉంటుందో, నువ్వు జీవనాన్ని గడుపుతూ ఉన్నా కానీ కర్మని అంటుకోకుండా జీవించేదాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంట. ఈరోజు సుఖదుఖాలకు కారణం ఏంటి? వ్యక్తులు చేసేటువంటి కర్మలే. అయితే ఆధ్యాత్మిక చింతన మనకేం నేర్పిస్తుంది అంటే, కర్మ చేసి కూడా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఎట్లా జీవించాలా అనేటువంటి నైపుణ్యతను ఆధ్యాత్మిక చింతన మనకు నేర్పిస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక చింతన వల్ల మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాయి, ప్యూర్గా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. ఆ పవిత్రంగా ఉన్నటువంటి మనసులో వచ్చే ఆలోచన కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. చేసే పనులు కూడా పవిత్రంగా ఉంటాయి, ఫలితాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి. ఈరోజు మనుషులు మంచి అనేటువంటిది నేర్చుకునేదానికి అసలు ఓపిక సహనము ఓర్పు లేనే లేదు. పిల్లలకు అసలు మీరు ఎవరన్నా మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి, నా తప్పు నేర్చారు తల్లి నేత. అని అది మీకు కొంచెం నొప్పిగా ఉన్నా కానీ ఒక మంచి మార్గదర్శకాన్ని మీకు ఇస్తుంది అన్నమాట. మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది. ఒక ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చెప్పారు, చికారు తొమ్మన ఉన్నటువంటి మామిడి పండు రుచిగా ఉంటుంది ఎందుకంటే సూర్యరశ్మి బాగా కలుగుతుంది కాబట్టి. వాళ్ళకి పోయడానికి చికారు కొమ్మ పెట్టారు. అది కొమ్మ పెరుగుతూ ఉండబట్టి ఇరిగిపోయి పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నారు. రెండు కాళ్ళు వేలాడుతూ ఉన్నాయి, వాడు కొమ్మను పట్టుకుని ఉన్నాడు. ఆ ఊరు జనాలందరూ దాన్ని కాపాడడానికి చుట్టూ చేరి రకరకాల ఉపాయాలు చేస్తున్నారు, ఇటు దిగు ఇటు దిగు అని చెప్పి. వాడికి దిగడానికి వీలు కావట్లేదు. ఒక పాప వచ్చాడు, చూశాడు అక్కడ రాయి ఉంటే తీసుకొని వాడిని వెంట కొట్టాడు. వాడికి ఎంతగా కోపం చేస్తుంది, ఏంటి నేను ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటే రాయిలో కొట్టావా, దిగని నీ పని ఏం చేస్తాను. ఈ పాపను వాడి మార్కెట్ లెక్క చేసుకుని కొంచెం పెద్దరాయి తీసుకొని మళ్ళా కొట్టాడు. అక్కడికి ఇంకా మొమ్మల్ని చూడు స్వామి దిగానంటే మీ కన్ను తీర్చేస్తా ఇప్పుడు సాధు ఇంకేం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్దగా తీసుకుని మళ్ళీ కొట్టారు. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ కొమ్మను వేసి ఇంకో కొమ్మను పట్టుకొని బలబలబల దిగేసి కిందకు వచ్చేసి సాధు కూల్గా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మీ వెనకాల సాధు వెనకాల పడి ఆ కాదు నేను అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో ఉంటే నన్ను కొడతావా, మీ ఎంత కేర్ చేస్తాను ఇప్పుడు అన్నారు. అప్పుడు ఒక పెద్ద మనిషి వాడిని పట్టుకుని ఆపాడు, ఏం రాదు నేను ఆ కొమ్మకి వెళ్ళాల్సి ఉంటే రాళ్ళతో కొట్టానండి అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, మరి పనికి మాత్రంగా మా సలహాలు ఏమీ నిన్ను కాపాడలేకపోయాయి, చెట్టు దింపించలేకపోయాయి, ఆయన రాళ్ళతో కొట్టబట్టి నీ ప్రాణం కాపాడబడింది, నువ్వు చెట్టు దిగావు, అటువంటి సహాయం చేసిన వ్యక్తిని నేను అంచుకెళ్తానని వెనకాల గొప్ప బోరపించాడు. దీని సారాంశం ఏంటి అంటే పెద్దలు మనకు చెప్పేటువంటి మాటలు కొంచెం కఠినంగా రాళ్ళ దెబ్బలాగా ఉండొచ్చు, కానీ గొప్ప పెద్ద అపాయం నుంచి కాపాడటానికి అవి ఉపయోగపడతాయి. మనకు చిన్న చిన్న రాళ్ళ దెబ్బలాగా ఉండొచ్చు అవి, కానీ అవి పెద్ద అపాయం నుంచి మనల్ని కాపాడటానికి ఉపయోగపడతాయి. ఈరోజు చదువుల్లో ఆసనాలు వచ్చాయి, జీవితంలో ఆసనాలు వస్తాయి, జీవితాలు కూడా అందుకనే ఆపుతో ముగించిపోతూ ఉన్నాయి. యువతకి పూర్ణ జీవితాన్ని గడపట్టారు ఎవరు కూడా, అది యాక్సిడెంట్ రూపంలో అనుకోండి, లేకపోతే ఎథనాల్ రూపంలో అనుకోండి, లేకపోతే రకరకాలుగా అన్ని అర్థమర్థం తగ్గిపోతా ఉన్నాయి. ఎందువల్లంటే వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట, పూర్తిగా ఎవరు నేను అర్థం చేసుకోవచ్చు. కొంచెం చూసి నాకు అన్ని బాగా వెళ్తానుకుంటాడు. ఎవరో ఒకడు వెటర్నరీ డాక్టర్ దగ్గర కొండలాగా అసిస్టెంట్ లాగా చేరాడు. ఒకరోజు ఆ డాక్టర్ దగ్గరికి ఒక గుర్రాన్ని తీసుకొచ్చారంట, ఆ గుర్రం మెడ కాస్త మార్చిపోయింది. అప్పుడు ఈ వెటర్నరీ డాక్టర్ ఏం చేశారంటే ఒక చెక్క చుట్టి తీసుకొని ఆ గుర్రం మెడ మీద సమాధానం కొట్టాడు. కొంచెం కొట్టిన తర్వాత ఆ వాపు తగ్గింది. అప్పుడు ఆ గుర్రం యజమాని ఆ వెటర్నరీ డాక్టర్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది కంఫర్టర్ బస్సులో చేరింది వాడు. వాడు మనసులో అనుకుంటాడంట, వైద్యం అంటే ఇచ్చేనా ఏదైనా బాగా వచ్చే చూసుకో కొట్టడం బాగైపోతుంది, డబ్బులు ఇస్తారు, జీతం ప్రమాణం ఉంటుంది ఇచ్చాడు అని చెప్పి మర్చకపోతే వాడి డాక్టర్ వెటర్నరీ డాక్టర్ ఆపోజిట్గా వాడి పేరు పెట్టుకుని డాక్టర్ని బోర్డు పెట్టుకున్నాడు. ఒక ఓటు పెట్టుకుంటే వాడి దగ్గరకు ఒక ఆవును తీసుకొచ్చారంట, దీనికి జ్వరం కావాలి లేదు, వీరి దగ్గర ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్, ఇంజెక్షన్ లేదు, టెలస్కోప్ లేదు, ఏటువంటి ఏం లేవు, వీరి దగ్గర పేరు పెద్ద శుద్ధి. ఆ ఆవును అశుద్ధి తీసుకుని నమ్మదమ్మదమ్మ కొట్టేశారు. అది ప్రాంత పరిస్థితి ఏర్పడింది. ఆ ఆవును తీసుకొచ్చినప్పుడు వీరిని నమ్మదమ్మ కొట్టేశారు. అప్పుడు దెబ్బొచ్చిన తర్వాత వీరికి కొంచెం రియలైజేషన్ వచ్చి ఆ గురుగారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు ట్రీట్మెంట్ సిద్ధం చేశారు, నేను ట్రీట్మెంట్ సిద్ధం చేశాను, వాళ్ళు నన్ను దేనికి కొట్టారు, మీకేమో డబ్బు ఇచ్చేయలేరు అని చెప్పారు. అప్పుడు ఈ డాక్టర్ చెప్పాడు, ఒక పిచ్చోడా, ఆ గుర్రం నిన్న వాళ్ళు తీసుకొచ్చింది, దోసకాయ మింగేసింది, అది గొడ్డులో చిక్కుకునింది. సో నేను దాని ప్రాబ్లం ఏంటో గమనించి చెక్క స్థితితో మెడకలు కొడితే ఆ దోసకాయ లోపల తగిలిపోయి లోపలికి వెళ్ళిపోయింది. అందువల్ల వాళ్ళకి విషయం అర్థమై డబ్బులు ఇచ్చారు. నువ్వు ప్రతిదానికి వైద్యం అంటే కృషి తీసుకుని గొట్టలు వదిలిస్తూ వర్షం చేసుకొని బోటు పెట్టి తనులు తిన్నావు. ఈరోజు వ్యక్తుల యొక్క సమాచారం ఇట్లాగే ఉంది సమాజంలో. ఎవరికి పూర్తిగా దేని మీద అవగాహన ఉండదు, దేని మీద అవగాహన ఉండదు. కానీ నన్ను నుంచి తెలియదు, నన్ను నుంచి అనుభవించడు ఇంకొకటి ఉండడం చెప్పి వాడు ఏదైనా ప్రయత్నాలు చెప్పి ఇట్లాంటి దెబ్బలు తింటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అందుకని భగవంతుడు ఇక్కడ గీతలో ఏం చెప్తున్నారు అంటే, అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఇంకో లోకంలో స్వామి చెప్తారు, ప్రతిది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశించే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. ప్రతిది ప్రణిపాతేన తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొందాలా, శరణాగతి పొందాలా. గురువు అంటే కేవలం ఆధ్యాత్మిక చింతనే కాదు, భౌతిక జీవితంలో ఎట్లా జీవితాన్ని గడపాలా అనేటువంటి మార్గదర్శకం అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క మాటల్ని అనుభవంతో చెప్పినప్పుడు మనం స్వీకరించడానికి ప్రయత్నిస్తాం. ఒక గురువు శిష్యుడు ఇద్దరు కూడా దేశకర్మ్యాలు చేస్తూ పోతూ ఉన్నారు. ఒక ఊరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం భోజనం సమయమైంది. గురువు గారు శిష్యుడు చెప్పాడు, అరేనాయనా ఏదైనా భోజనం చేయడానికి తినడానికి తీసుకురారా. వీడి దుకాణానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి తినడానికి. అన్నిటి గురించి ఎన్క్వైరీ చేశారు. అక్కడ ఒక గోధుమ సంచి పెట్టుకుంటూ జీడిపప్పు కూడా ఉంది. ఈ శిష్యుడు అడిగారు, అయ్యా జీడిపప్పు ఎంత అన్నాడు. అది రెండు అణాలు వీడు ఎందుకు చెప్పేశారు, వంకాయలు రెండు అణాలు, జీడిపప్పు రెండు అణాలేనా? అటైతే జీడిపప్పు పెట్టాలి కానీ ఇక్కడ ఉండిపోవాలా, ఇంత వలే మంచి చౌక పేరము అని చెప్పి వాడు గురుగారి దగ్గరికి వెయ్యి క్యాండిల్ బల్బు లాగా వెళ్ళిపోతూ పరిగెత్తుకొని వెళ్ళాడు. గురూజీ గురూజీ అన్నాడు, ఏంటి శిష్య అన్నాడు. ఈ ఊరు వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు గురుగారు, ఏంటి ఆయన అంత గొప్ప విశేషం. ఈ ఊర్లో వంకాయలు రెండు అనాలే, జీడిపప్పు కూడా చేసి రెండు అనాలే. సో జీడిపప్పు తినడానికి కన్నా మనం ఈ ఊర్లో ఉండిపోవాలి అన్నారు. మరి ఆయన దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలా, ఈ ఊర్లో రాజు ఎవడో పిచ్చాడు ఉన్నట్టున్నాడు, అన్నిటికీ ఒకే విలువ పెట్టాడంటే వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఉత్తమం ఏంటి అంటే ఈ ఊరు తక్షణమే వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదైనా అపాయం జరగచ్చు. ఇది వెళ్ళలేదు గురుగారు, మీరు కావాలంటే వెళ్ళండి నేను వెళ్ళాలి. వాడి దగ్గర గురువుగారు అంత చెప్పినా ఉపయోగం లేదు. మరి గురువుగారు నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తే వీళ్ళ దగ్గర ఉండే డబ్బులతో మేము ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంటి నిండుకు డబ్బులంతా ఇన్వెస్ట్ చేసి జీడిపప్పు కొన్ని స్టాక్ పెట్టేశారు. సాంబార్లో జీడిపప్పే, రసంలో జీడిపప్పే, కూరలో జీడిపప్పే, తాగే నీళ్ళలో కూడా రెండు జీడిపప్పు తీసుకొని రాస్తున్నారు. కొన్ని రోజులకి తిని తిని మంచి సాయం పెరిగింది. ఒకరోజు ఏమైంది అంటే ఒక పెద్ద దుర్మార్గుని పట్టుకుని రాజు దగ్గర తీసుకెళ్ళాడు. వాడు దేని పాపం లేదు, రాజు మొత్తం విన్న తర్వాత ఇది ఊరేస్తే ఇది అన్నది. వాడి ఉరికమ్మ దగ్గరికి తీసుకొని పోతూ ఉంటే రాజులో వాడు తప్పించుకొని సరిపోయాడు. సైనికులు తిరిగేసి రాజులో చెప్పారు, మీరు వాడి ఊరేమన్నాడు, వాడు పారిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి. రాజస్థానం ఆలోచించి ఒక పని చేయండి, ఉరితాడు ఎవరి మెళ్ళలో కరెక్ట్గా సరిపోతుందో వాడికేసి ఊరి అన్నాడు. వీళ్ళు ఊరంతా మెల్లగా ఉడతారు వేసుకొని పోతా ఉంటే వీడు జీడిపప్పు బాగా తిని శరీరం బాగా పెంచుతున్నాడు, శరీరం బాగా పెంచుతున్నాడు, ఆరు మెల్లో కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు వాడు నేర్చుకుని పోతా ఉన్నారు, ఏంట్రా బాబు అని దొంగ తప్పించుకున్నాడు, బాధగా చేశాడు, ఎవరి మెళ్ళ ఉంటాను పెట్టి వాడికి చేశాడని మీ మెళ్ళ కరెక్ట్గా సరిపోయింది కాపాలమ్మ. ఓడి దేవుడు వాడు దొంగ తప్పించుకోవడం ఏంటి, ఎవరి మెళ్ళ ఉంటాడు సరిపోతే వాడికేసి పోవడం ఏంటి, మా గురువు గారు చెప్పారు వీడెవడో పిక్చరాజ్ ఇక్కడ తక్షణం వెళ్ళిపోతాను అని ఆయన మాటలు నేను వినలేదు, ఇప్పుడు నా దృష్టి చూడు ఏమైపోయిందో అప్పుడు గురువుగారు చెప్తుంటారు, పెద్దవాళ్ళు చేస్తారు, చేతులు కానీ తర్వాత ఆపలు పట్టుకున్న ఉపయోగం ఏమండి. శాస్త్రాల్లో ఉండేదైనా కానీ పెద్దలు అనుభవంతో చెప్పేదైనా కానీ ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా మనకు వాళ్ళు ఇచ్చేటువంటి మార్గదర్శకం, దాన్ని మనం అనుసరిస్తే ఖచ్చితంగా మనకు మధ్య జరుగుతుంది. అందుకనే ప్రభుపాదులు గారు చెప్పారు మూడు రకాల ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు అని చెప్పారు, ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్లో, సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్లో, థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్లో. ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్లో ఎవరు అంటే మంటల్లో టీ పెట్టడు అంటే వాడు పెట్టడు, సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్లో ఎవరు అంటే పెడితే ఏమన్నా బంగారు కర్తనం వస్తుందేమో, నా మీద అసూయతో పెట్టగలుగుతున్నాడేమో, పెట్టి చూద్దాము అని చెప్పి పెడతాడు. నిజంగానే కంకణం గొప్ప, అది కాల్చుకున్న తర్వాత పెట్టడం. థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్లో ఏంటి అంటే ఒక చేయి పెట్టుకొని గొప్పలు వస్తే ఈ చేయి కిట్ అయింది, ఇది పెట్టాడు, ఈ చేయి కూడా పెట్టాడు. వాడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటే దీని అర్థం ఏంటి అంటే చెయ్యొచ్చు అన్నటువంటి కార్యాన్ని రిపీటెడ్గా చేసేవాడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్లో. ఈరోజు సమాజంలో అందరికీ తెలుసు మనం అధర్మంగా పోవడం వల్లే దుఃఖాలు వస్తున్నాయి అని, కానీ ఎవడు కూడా మనసు పెట్టి నేను ఈ మార్గాన్ని వదిలిపెట్టి ఒక మంచి మార్గంలో పోవాలా, లేదు. ఇక్కడ మనం ఏంటి ఆలోచించాల్సింది ఏంటి అంటే దొంగతనం చేసే ప్రతి ఒక్క వ్యక్తి పట్టుపట్టలకు తెలుసు, కానీ దొంగతనం చేస్తాడు వాడు, వాడి బలహీనత. అయితే వాడు ఆ దొంగతనం మానేయాలా అంటే వాడు ఒక ఉన్నత వృత్తిని అలవర్చుకోవాలి. ఎవడైతే ఆధ్యాత్మిక చింతనలోకి వస్తాడో వాడిలో ఉన్న భౌతిక బలహీనతలన్నింటి నుంచి కూడా వాడికి విరక్తి వైరాగ్యం కలిగి ఉన్నత వృత్తిని వాడు అలవర్చుకుంటాడు. అందుకోసం ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. ఆధ్యాత్మిక చింతన లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలు పోవు. స్వామి ప్రభుపాదుల గారు ప్రపంచానికి హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణ తత్వాన్ని ఇవ్వడం వల్ల పాశ్చాత్య దేశాల్లో నీచాటు నీచమైనటువంటి దేశాల్లో కూడా, నీచమైనటువంటి వ్యక్తుల్లో కూడా పరివర్తన కలిగింది. వాళ్ళందరూ సత్మార్గంలోకి వచ్చారు, సత్మార్గంలోకి వచ్చారు. అందువల్ల మనం ఆ మంచి మార్గదర్శకాన్ని తీసుకునే దానికి దొంగకు తెలుసు వాడు తప్పు చేస్తున్నాడు, ఏదో ఒకరోజు శిక్షపడుతున్నది, కానీ వారి బలహీనత, ఆ బలహీనత నుంచి విముక్తిని పొందాలా అంటే, అందుకనే పరీక్షిత్ మహారాజ్ చెప్తారు తప్పు చేసిన వాడిని శిక్షించడం వల్ల వాళ్ళ మార్పు కలుగుతుందా, శిక్షించిన వాళ్ళు మార్పు కలగదు, శిక్షించినంత మాత్రాన వాడి హృదయంలో తప్పు చేయాలన్న భావన పోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక చింతనకు శక్తి ఏముంది అంటే ఆ తప్పు చేయాలన్నటువంటి భావన హృదయంలో తొలగిపోతుంది ఆధ్యాత్మిక చింతన వల్ల. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలా. ఎవరన్నా వ్యక్తులు మనకు మంచి మార్గదర్శకంగా ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇది గురువు గారు చెప్తే వినలేదు, వాళ్ళకి లాక్కపోతున్నారు ఊరికమ్మ దగ్గరికి, వీడికి అప్పుడు గురువు గారు గుర్తొచ్చారు. సో మనం అందరు చెప్తూ ఉంటారు నాయన మంచి మార్గంలో వెళ్ళు, మంచి మార్గంలో వెళ్ళు వినం. ఎప్పుడైతే రెండు దెబ్బలు తగులుతాయో అప్పుడు అందులో పరివర్తన కొంచెం మార్పు వస్తుంది అన్నమాట, మార్పు వస్తుంది. వీడికి అప్పుడు గురువు గారు గుర్తొచ్చారు, గురువుజీ ఏం చెప్పారుగా నచ్చారు, గురువు గారు ప్రత్యక్షాలు ఏం చేశాను అయ్యా మీరు చెప్పింది సత్యమే, ఇక్కడ రాజు పిచ్చోడు ఉన్నట్టున్నాడు, వాడెవడో దొంగ తప్పించుకోవడం ఏంటి, ఎవరికైనా ఉరుస్తారు సరిపోతే వాడి ఊరేసి మరి చెప్పడం ఏంటి, నన్ను లాక్కెళ్తున్నారు బస్సు బలిపోదాగా నన్ను కాపాడండి మమ్మల్ని భావాలి. సరే నేను అప్పుడే చెప్పాను సార్ వినలేదు, నన్నేం చేయమంటావాలి అయ్యా ఇంత నీరు నన్ను కానీ క్షమించకపోతే నాకు ఇంత దిక్కు లేదు, మీరు నన్ను కాపాడండి మహానుభావాలి. కాపాడండి మహానుభావంటే అప్పుడు గురువు గారు ఇప్పటికన్నా అర్థం చేస్తూ అని చెప్పి రాజుగారి దగ్గరికి పోయారు. గురువుగారికి చూడగానే రాజుగారు ఏంటి గురువుగారు ఎట్లా వస్తారు ఏమైనా విరాళం రావాలన్న లేదయ్యా, విలువైనటువంటి సందేశం నాకు ఒకటి అందింది, దాని గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఏంటి ఆ సందేశం అది చాలా రహస్యం, అందరూ వినకూడదు, మీరే వినాలని ఏంటో చెప్పండి అని చెప్పి చూపించాను. అప్పుడు మీ గురువుగారు చెప్పారు, ఇప్పుడే అడిగిన వార్త స్వర్గంలో ఇంద్రుడి పదవి ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎవరైతే కష్టాడో వాడు ఇంద్రుడు అయిపోతాడు, ప్రథమ పౌరులు కాబట్టి మీకు చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో రాజు ఎగిరి గంటేశాడు, మంత్రి నాకన్నా ముందు ఈ రాజ్యంలో ఎవడు కావడానికి లేదు, పరిగెత్తుకుంటూ ఉరి సంబంధం ఇక్కడికి వెళ్ళిపోయి ఆ ఉరికాడు మెల్ల ఉన్నటువంటి శిష్యుడిని లాగేసి రాజు మెల్ల వేసేసుకొని అయిపోయింది నాకు ఊరి అన్నాడు. అందేరి రాజా మీద చౌపడి రాజు చీకటి రాజ్యంలో పిచ్చి రాజు అన్నాడు. సో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇట్లాంటి రాజులు ఇట్లాంటి ప్రజలుగా ఉన్నారన్నాడు. ఎవరికి ఒక సరైనటువంటి మార్గదర్శకం అన్నటువంటిది సమాజంలో లేదు. సో అందువల్ల భగవద్గీత అన్నటువంటిది ఒక జ్ఞానం మనకు ఒక మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది. స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఒక మంచి మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఎంతోమంది వ్యక్తులకి ఆయన ఒక దివ్యమైనటువంటి జ్ఞాన మార్గాన్ని చూపించారు, ఎంతో దివ్యమైనటువంటి జ్ఞాన మార్గాన్ని చూపించారు. సో అందువల్ల మనం ఏంటి అంటే వ్యక్తుల యొక్క నడవడికలో మార్పు తీసుకురావడం అన్నటువంటిది సమాజానికి ఉత్తమమైనటువంటి సంక్షేమ కార్యక్రమం. అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్లనే వ్యక్తులకి అలవడుతుంది. ఎప్పుడైతే ఉన్నత రుచిని అలవరుచుకుంటారో అధమ రుచులను వదిలేస్తారన్నమాట. ఒకసారి ఒక రాజుకు ఒక కోరిక కలిగిందంట, రాజ్యంలో సంపూర్ణమైనటువంటి వైరాగ్య మూర్తిని పట్టి తీసుకురా, వాడికి నేను అర్ధరాత్రి ఇచ్చేస్తానన్నాడు. మంత్రి ఎక్కడ పోయి వెతికినా కానీ ఎవరికి వైరాగ్యం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే నువ్వు వైరాగ్యమూర్తిగా నటించు, నీకు మంచి బహుమతి లాస్ట్లో ఇప్పిస్తాను, అయితే వైరాగ్యమూర్తిలాగా నటిస్తే ఊరికిన నటిస్తే ఎవరు నమ్మరు, ప్రతిసారి రాజు మీకు ఆశ చూపించినప్పుడు కృష్ణ రామ గోవింద అంటూ వైరాగ్యమూర్తిలాగా నటిస్తారు. సరేనండి, వాడి తీసుకెళ్ళి రాజుగారు ముందు పెట్టి నిలబెట్టి ఇంతకన్నా వైరాగ్యమూర్తి నేను చూడలేదు అని చెప్పి చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, వీడికి మన అంతఃపురం ఇవ్వండి అని. వీడేమంటున్నాడు, కృష్ణ రామ గోవింద మీ అంతఃపురాలు ఇవన్నీ నాకు వేరికండి, చిన్న కర్ణపు తీరం ఉంటే చాలండి. రాజుగారు ఇప్పుడు నిజంగా వీడు వైరాగ్య బుద్ధిగా ఉన్నాడు, చిన్న కర్ణపు తీరం ఏర్పాటు వీడికి ఎప్పుడు ఆశ చూపించినా కానీ వీడు వైరాగ్యమూర్తులని నటిస్తూ ఉన్నాడు. రాజుగారు వీడికి అంతిమ పరీక్ష పెట్టాలని చెప్పి ఒకరోజు పిలిచి నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా చెప్పి కూతుర్ని పిలిపించాడు. ఆమె చాలా అందంగా ఉంది, వీడు ఆమె చూసి కృష్ణ రామ గోవింద నాకు లేనిదండి వివాహాలు ఇవన్నీ ఈ రాజు మంత్రుడు ఇచ్చేసి నిజంగానే వీడు వైరాగ్యమూర్తిగా ఉన్నాడు, నా ఒప్పందం ప్రకారం వీడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, వీడు కృష్ణ రామ గోవింద ఈ అర్ధరాజ్యాలు ఇవన్నీ నాకు లేనికండి నాకు లేనికండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో రాజు అంటున్నాడు, ఇంత వైరాగ్యం ఉంటుంది చూసిన తర్వాత నాకు మిగిలిన రాజ్యం కూడా దేనికి, పూర్తి రాజ్యం వీడికి ఇచ్చేస్తాను అన్నాడు. మంత్రి అంటున్నాడు, వీడు నాకన్నా తెలియగలడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి ఏం కూడా బాగా నటిస్తూ ఉన్నాడు. ఈ లోపల వీడు కృష్ణ రామ గోవింద ఈ రాజ్యాలు రాజ్య మార్గాలు ఇవన్నీ నాకు దేనికి అంటే మంత్రికి ఏమంటున్నారు, వాడు నడబడుతున్న పక్కకులాగి ఏమై నటించమంటే జీవిస్తున్నావా ఏంటి నీ కథ అయ్యా? నటించమని చెప్తూనే మీరు ఒక చిన్న సలహా ఇచ్చారు, ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవత్ నామాన్ని ఉచ్చరించమన్నారు. ఆ భగవత్ నామాన్ని ప్రతిసారి ఉచ్చరించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్య మూర్తి గురించింది. మీరు నన్ను దయచేసి వదిలిపెట్టేస్తే నా శేష జీవితం భగవత్ నామాన్ని చెప్పిస్తూ గడిపేస్తాను, నాకు ఈ రాజ్యాలు రాజ్యభారాలు ఏమవుతాయి, ఈ రాజ్యాలు రాజ్యభారాలు నాకు ఏమవుతాయి. మనిషి ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో పరివర్తన మార్పు అన్నటువంటిది కలుగుతుంది. పరివర్తన మార్పు అన్నటువంటిది కలుగుతుంది. మనం ఏంటి అంటే ఆ వ్యక్తులు మంటల్లో ఇనుముని తీసుకొచ్చి ఇనుముని మంటల్లో పెడితే ఆ మంటలు కొన్ని లక్షణాలని ఇనుము వస్తాయి. సో అదే రకంగా పవిత్ర పురుషోత్తముడైనటువంటి భగవంతుని యొక్క సేవలో జీవుడు ఎప్పుడొచ్చి కలుస్తాడో ఆటోమేటిక్గా వీళ్ళలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ పోయి దివ్యమైనటువంటి గుణాలన్నీ కూడా జీవుల్లో వస్తాయి. ఎప్పుడైతే దివ్యమైన గుణాలు వస్తాయో వాడు మంచి కార్యక్రమాలు చేస్తాడు, దానివల్ల సత్పంచాలు పొందుతూ ఆనందంగా జీవించడానికి అవకాశం వస్తుంది. సో ఆ భక్తుల్లో కూడా ఉన్నతమైనటువంటి గుణాలు పెంపొందుతాయి, సద్గుణాలు. అది ఎంత గొప్ప గుణాలు అంటే భగవంతుడిని కూడా మెప్పించేటువంటి గుణాలు అన్నారు భక్తుల్లో ఉండేటువంటి గుణాలు. మనం అటువంటి అద్భుతమైనటువంటి గుణాలు పెంపొందించుకోవాలా అంటే ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకునేదానికి ప్రయత్నించాల. ప్రత్యేకించి కలియుగంలో ఆ భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా సులభమైన పద్ధతి భగవంతుడితో సంబంధం ఏర్పరచుకునేదాన్ని. భక్తులు ఆ నామ సంకీర్తన ద్వారా వాళ్ళ యొక్క ఆత్మశుద్ధిని జరుపుకుంటారు. చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తారు, హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఎంతగా నిర్తి చేసుకోవాలి నామం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చరిత్రలో మనం చూసినట్లయితే దేవే గోస్వామి అని ఒక మహా భక్తులు ఉన్నాడు, గీత గోవిందం ఇవన్నీ రచించింది ఆయన. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి రామాయణం మహాభారతం నేలలో పిల్లలతో డ్రామా చేసుకునేవాళ్ళు, డ్రామా చేసుకునేవాళ్ళు. ఒకరోజు తండ్రి మార్కెట్లో ఉంటే గురుకుల మాస్టర్ కనిపించాడు, గురువు గారు మా పిల్లవాడు ఎప్పుడు ఎక్క చదువుతున్నాడు అన్నాడు. ఇక్కడ గురుకుల మూసేసి చాలా రోజులు అయింది స్వామి అన్నారు. ఏమి అంటే రాజ్యాంగంలోకి మనమెల్లా తెలిసింది అని మీ కుమారుడు చదవకుండా ఉండడం కాకుండా పిల్లలందరినీ చదువు ఎగ్గొట్టించి ఏదో డ్రామాలు నాటకాలు అంటూ ఎవరు గురుకులానికి రావట్లేదు, రోజు బడికి నుంచి పొందుతున్నాడేవాడు అన్నారు. మా దాకా అయితే రావట్లేదు, ఊటేశాను ఎప్పుడో అన్నారు. ఏదే కోసం తండ్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఒక రైతు ఈయన కోసం వేచి ఉన్నాడు. ఎవరండి మీ నేను అడిగాను, నేను ఫలాని రైతుని అని చెప్పేశాడు. మీ అబ్బాయి ఆయన స్నేహితులు ఈరోజు లంకా దహనం అన్నటువంటి నాటికాడారు, మా అడిక్కోటంతా కడలు పెట్టేశారు, పరిహారం కోసం వచ్చాను. అరే గురువు గారు చెప్పింది కరెక్టేనే, వాళ్ళకేదో పరిహారం కట్టేసి నాకు మంచి బెత్తం ఒక చేతిలో పెట్టుకొని నిలబడుకొని ఉన్నాడు. ఏదే కోసం రాకనే బాగా దేహశుద్ధి చేశారు. తల్లి చెప్తా ఉంది, ఒరే చదువుకోమని మీ నాన్నగారు చెప్తున్నారంటే మీ భవిష్యత్తు కోసమే కదా, ఎందుకు రైతు చేస్తావు? అప్పుడు జయదే గోస్వామి అంటున్నాడు, అబ్బా అక్షరాలు చూసినప్పుడు మురళి మీద రంధ్రాలు గుర్తుకొస్తాయి, తర్వాత మురళి వాయిద్యం వినిపిస్తుంది, తర్వాత భగవంతుడు నీళ్ళలు గుర్తుకొస్తాయి, ఇంకా నేను అక్కడ ఆగలేను, ఇంక వెళ్ళిపోవాలి. కొన్ని రోజులకి తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణిస్తారనమాట, మరణిస్తే అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగి వస్తే ఆ ఊరు జమీందారు ఈయన ఇల్లు స్వాధీనం చేసుకున్నదానికి అక్కడ నిలబడుతూ ఉంటాడు. ఏం చెప్తాడు అంటే, మా ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అప్పు తీసుకున్నారు, నా దగ్గర అప్పు చెల్లించకుండా మరణించారు, దానికి బదులుగా ఇల్లు మీరు స్వాధీనం చేసుకుంటున్నారు, ఏదేం వస్తామన్నారు. ఖచ్చితంగా స్వాధీనం చేసుకోండి స్వామి, అయితే ఈ ఇంట్లో రెండు విలువైన వస్తువులు ఉన్నాయి, అవి మాత్రం నేను తీసుకుంటాను, నా తల్లి నాకు బహుమతిగా ఇచ్చింది. ఆ జమీందారు అనుకున్నాడు ఆ విలువైన వస్తువులు ఏం వజ్రాలు ఏమి వైడూర్యాలు అనుకున్నాడు. ఏం తెలియాలి, రాధాకృష్ణ విగ్రహాలు అన్నారు, రాధాకృష్ణ విగ్రహాలు. ఈ లోపల జమీందారు కుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట, నాన్నగారు నాన్నగారు అని చెప్పి. ఏమ్మా అంటే, మన ఇల్లు తగలబడిపోతూ ఉంది అని. మన ఇల్లు తగలబడిపోతూ ఉంది. ఎప్పుడైనా చూడండి, మనం ఎదుటి వ్యక్తికి కీడు చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు కీడు జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి కష్టం అనుభవించేటువంటి వాడు కూడా పాపం చేసిన వాడే. పాపం చేయకుండా ఎవడు కష్టం అనుభవించడు, అయితే వాడు పాపం చేసినప్పుడు మనం చూడలేదు. అంతేకాని ప్రతి ఒక్కరు పాపానికి పర్యవసానమే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అమాయకులు ఎవరు లేరు. ఒకసారి దొంగ వాడు సముద్రంలో నౌకలో ప్రయాణం చేయాలని కోరుకునేదాన్ని. ఎప్పుడు నౌక ఎక్కడానికి వెళ్ళాడని నౌక మిస్ అయ్యేవాడు. ఒకరోజు 2 గంటల ముందు వెళ్ళిపోయి టికెట్ తీసుకొని గేట్ చేసి కూర్చున్నాడు. కూర్చుంటే నౌక వచ్చింది, ఎక్కి కూర్చున్నాడు. నది సముద్రంలోకి పోయిన తర్వాత ఆ నౌక మునిగిపోతున్నాడు. కెప్టెన్ చెప్పాడు, ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నాడు, నౌక మునిగిపోతావు. దీని దొంగ అనుకున్నాడు, నేను మహాపాపాత్ముని, నేను మునిగిపోతే పర్వాలేదు, ఈ నౌకలో ఇంతమంది అమాయకులు ఉన్నారు, వీళ్ళందరూ మునిగిపోతున్నారని బాధపడ్డాడు. అప్పుడు అశ్చర్యం అడిగిన భగవంతుడు సమాధానం చెప్పాడు, మరి దొంగోడ నువ్వేమీ బాధపడద్దు, ఈ నౌకను చాలాసార్లు ఎందుకు మిస్ అయ్యావంటే నీతో సమానమైన క్యారెక్టర్స్ కలెక్ట్ చేయడానికి టైం పట్టింది, దీంట్లో ఉండే వాళ్ళందరూ నీతో సమానమైనట్టు, ఎవరికి ఎవరైనా తక్కువ కాదు, కోర్చు మునిగిపోయింది. సో కర్మ యొక్క ఫలమే దుఃఖాలకు కారణం. సో మొట్టమొదట ఆధ్యాత్మిక చింతన ద్వారా కర్మ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకనే భగవద్గీతలో 5 అంశాల గురించి చెప్పారు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 విషయాలు తెలిసినటువంటి వాడు సుఖంగా శాంతిగా జీవించడానికి అవకాశం ఉంది. మొట్టమొదట నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న సత్యం అర్థం చేసుకోవాలా, ఆ పరమాత్మ భగవంతుని గురించి తెలుసుకోవాలా, ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలా, తర్వాత కర్మ గురించి తెలుసుకోవాలా, కాలం గురించి తెలుసుకోవాలా. ప్రత్యేకించి మనుష్య జీవితంలో గతించిన కాలాన్ని మళ్ళా కొనలేదు. ఇప్పుడు మనందరికీ రకరకాల వయసులు ఉన్నాయి, ఎవరైనా కానీ నేను 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాను, 1 సంవత్సరం ముందు తెలుసుకోవచ్చా, ఇదొకసా గతించిన కాలం రాదు, గతించిన కాలం రాదు. సో అందుకని మనం ఈ కర్మ, నేను చేసే ప్రతి చెడు పనికి దాని పరివర్తనం దుఃఖం ఉంటుంది అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలా. ఈరోజు పాపాలు చేస్తా ఉన్నారు, దుఃఖాలు వస్తూ ఉన్నాయి, ఆ దుఃఖాలకు కారణం మీరు చేసే పాపాలు అర్థం కాక స్వామి తిరిగి గుళ్ళు గోపురాలు తిరిగేసి ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి పాప కష్టం పోతుంది అది పోతుంది, నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదు. సోమవారం పూజ చేస్తే మంగళవారానికి నాటకం ఏం తగదు, నీ నడవడికలో మార్పు తెచ్చుకోవాలా, పరివర్తన తెచ్చుకోవాలా. నీ నడవడికలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక చింతన వల్ల నీ మనసు మారాలా, అప్పుడే నీ నడవడికలో మార్పు వస్తుంది. సో ఈ జమీందారు ఈ ఇల్లు నాటేసుకోవాలనుకున్నాడు, ఆయన ఇల్లు తగలబెట్టుకోవాలి. ఆ కుమార్తె ఎప్పుడైతే చెప్పిందో ఏదే గోస్వామి ఎంత అంత చిన్న వయసులో కూడా ఎంత ఉన్నత హృదయం ఉంది, ఆయన పరిగెత్తుకుంటూ నేనేమన్నా సహాయపడగలనా, ఆ తగలబడిపోతున్న ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మంటల్లో. ఇటువంటి మహాత్ముడు వెళ్ళేసరికి ఆ మంటలన్నీ కూడా చల్లారిపోయాడు, మంటలు ఆగిపోయాయి. అప్పుడు ఈయన అనుకున్నాను, నాకు ఇక్కడ ఎవరు లేదని చెప్పి ఆ రాధాకృష్ణ విగ్రహాలు తీసుకొని పూరి క్షేత్రానికి వెళ్ళిపోయారు. ఆ పూరి క్షేత్రంలో జగన్నాథుడికి సేవ చేసుకుంటూ యుక్త వయసులోకి వచ్చాడు. అప్పుడు ఆ పూజారి యొక్క కుమార్తె కూడా యుక్త వయసుకి వస్తే జగన్నాథుడికి పెళ్లి విజ్ఞప్తి చేస్తున్నాడట, స్వామి నా కుమార్తె యుక్త వయసుకి వచ్చింది, ఎవరికి పెళ్లి చేయమంటారు, వరుణ్ణి మీరే నాకు నిర్దేశం చేయాలా. ఆ రోజు రాత్రి జగన్నాథుడు పూజారి స్వప్నంలోకి వచ్చి జయదేవ గోస్వామికి మీ కుమార్తె ఇచ్చి వివాహం చేయి ఇది నా ఆదేశం. ఈ పూజారి జయదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమయ్యా ప్రశాంతంగా ఉన్నాను నేను, నన్ను దీనికే గృహస్థ జీవితంలో లాగి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు, నాకు పెళ్లి పెళ్లి నాకేమవుతుంది, నాకేమవుతుంది. ఈ విషయం జగన్నాథుడికి పోయి మళ్ళీ ఆయన చెప్పుకుంటే మరుసటి రోజు జయదేవ గోస్వామి యొక్క స్వప్నంలో జగన్నాథుడు వచ్చాడు. వచ్చి నా ఆదేశం ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోండి, పెళ్లి అయిపోయింది, మరి జీవనోపాధి ఉండాలి కదా మన ఊరికి వెళ్దామని చెప్పి బయలుదేరి పోతా వస్తే దానిలో భగవంతుని యొక్క కీర్తన పాడుకుంటూ ఉన్నాను. కీర్తన పాడుతూ ఉంటే ఎంత మధురంగా ఉన్నాయి కీర్తన, ఒక రాజు ఆ మార్గంలో వెళ్తూ విని నా ప్రజల కోసం ఈ మధురమైన కీర్తనలు వినిపించండి అని దీన్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆ రాజ్యంలో కచేరీ పెట్టించి ఈయన చెక్క కీర్తనలు పాటిస్తాను. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈయన వద్దంటున్నా కానీ ఆ రాజు విరాళాలిస్తారు, నా పొద్దు బాబు అంటాడు విరాళాలు ఇస్తారు. అవి పిచ్చుకుని పోతూ వస్తే ఒక దొంగల కొత్త శ్రీదేవి గోస్వామిని అటాక్ చేసి ఆ ధనమంతా ఇచ్చేయాలి. ఈయన అడగగానే ఇచ్చేస్తారు. ఈ దొంగల తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో ఏమనుకుంటారంటే అడగంగానే ఇచ్చేశాడు అంటే ఏదో తిట్టుకుంది దీంట్లో అని ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి జయదేవ గోస్వామి యొక్క చేతులు కాళ్ళు రెండు ఖండించి ఒక నీళ్లు లేనటువంటి గొయ్యిలో తోసి వెళ్ళిపోతారు. ఆ సిచ్యుయేషన్లో మనం కానుంటే ఎటువంటి పరిస్థితి చెప్పండి, మనం ఉంటే ఎటువంటి పరిస్థితి. జయదేవ గోస్వామి భగవంతుడిని వేడుకుంటున్నాడంట, స్వామి నువ్వెంత కరుణామూర్తివయ్యా, ఈ ఐశ్వర్యంతో నాకు మోహం వచ్చి నీకు దూరం అయిపోయిందేవాడినేమో, నేను ఈ ప్రపంచం ఎంత దుర్భరమైంది అనేటువంటి ఒక సందేశాన్ని నాకు ఇవ్వడం కోసం ఈ మహాత్ముని నా జీవితంలోకి పంపించావు, ఆ దొంగల్ని మహాత్ములు. ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు నాకు చూపించారు, ఇది ఆనందకరమైన ప్రదేశం కాదు, ఇది దుఃఖాలని అని చెప్పి వాళ్ళు నిజంగా నా జీవితంలో మహాత్ములు, వాళ్ళు ఎంత కరుణాభూర్తి అయ్యారు అని చెప్పి ఈయన చక్కటి కీర్తన పాడతాడు. ఇంకో రాత ఆ మార్గంలో పోతూ ఉంటే ఆ కీర్తన విని ఎక్కడి నుంచి వస్తుంది ఈ మధురమైనటువంటి కీర్తన అని చెప్పి సైనికులు చెప్తారు. ఆ సైనికులు ఎక్కడ దగ్గర కనిపించలేదు, ఆ చక్రవర్తి ఎత్తుగా పోతే ఆ నీళ్లు లేని గొయ్యలో నెత్తుకి ముద్దలాగా పడిపోయి ఉన్నాడు ఆయన కీర్తన పాడుతూ ఉన్నారు. అని నేను చెప్పి నువ్వు తీసుకొని వాళ్ళ రాజ్యానికి వెళ్ళి చికిత్స అంతా చేపించి నయమైన తర్వాత మళ్ళా ఆ రాజు కూడా నా భక్తుల కోసం ఒక కచేరీ పెట్టండి అని. ఈయన మధురంగా మాట్లాడే కర్మయంతంలో ఊగిపోతారు భక్తులందరూ కూడా. చివరిగా ఈ రాజు కూడా విరాళం ఇవ్వాలి, అయ్యా ఒకసారి విరాళం పెట్టి ఏం మిగలలేదు, కాళ్ళు లేదు, చేతులు లేవు, నాకు నాకేదైతే ఇవ్వాలనుకున్నారో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు పరిచయండి. ఆ భక్తుల్లో ఈ నలుగురు దొంగలు ఉంటారు, ఈ నలుగురు దొంగలు వాళ్ళని చూడంగానే దేవే గోస్వామి రాజును పిలిచి ఆ మహాత్ములకు కూడా ఇవ్వండి అంటారు. ఎప్పుడైతే దేవే గోస్వామి సైకిల్ చేస్తున్నాడో వీళ్ళు అనుకున్నారు మన కథ చెప్పేశారు అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచి దాడుతున్నారు కానీ గుర్తులు వేసుకోబోతా ఉంటాం. ఈ సైకిల్ వచ్చి చక్కని పట్టుకో, ఏ మీరు వెళ్ళకుంటాయి రండి, మమ్మల్ని పట్టుకున్నా మేం చేసాం, మేము ఒక దొంగతనానికి రాలేదు కదా, గుమ్మడికాయలు గవర్నమెంట్ ఉదాహరణ ప్రభుపాద గారు చెప్తారు. ఒకసారి ఇంట్లో తప్పుడైంది అంటారు, ఏంటి సార్ తప్పుడు అన్నాడు అంటారు. సమాధానం ఏమొచ్చిందంటే మేము దొంగతనానికి రాలేదు అని వచ్చింది, మేము దొంగతనానికి రాలేదు అని. సో వీళ్ళని అరే ఆ మహాత్ముడు మిమ్మల్ని మహాత్ముడు అని చెప్పి పిలిచాడయ్యా రాజుగారు పిలుస్తున్నారు. ఆయన తీసుకుని వెళ్తే రాజుగారు వివరాలు ఇచ్చారు, దేవే గోస్వామి అంటున్నారు వాళ్ళ గమ్యాన్ని చేరేంత వరకు బందోబస్తు కూడా ఇచ్చి పంపిస్తుంది వాళ్ళకి ఏమి హాని చేరకుండా. నలుగురు సైనికులు ఇచ్చాను. దాంట్లో పోతా ఉంటే నేనేమో బొంకోడు పట్టేవాళ్ళలాగా ఉన్నారు. ఈ సైనికులకి డౌట్ వచ్చింది, ఆ మహాత్ముడు మిమ్మల్ని ఏంటి మహాత్ముడు అంటే పడుతున్నాడు, అసలు మీకు ఆయనకి సంబంధం ఏంటి? దుర్మార్గం ఏం చెప్తారో తెలుసా, మీరు ఆయన్ని మహాత్ముడు అంటే పడుకుంటున్నాడు, ఆయన చాలా దుర్మార్గుడు. కొరుగు రాదు నిరస్కేంద్రం శిక్షణ ఇస్తే మేము కరుణతోటి ఆయనకి కాళ్ళు చేతులు తీసేసి ప్రాణాలతో వదిలిపెట్టాం, అందుకని మమ్మల్ని మహాత్ముడుగా భావిస్తాడని అబద్ధం చెప్పారు. ఆ అబద్ధానికి భూదేవి తట్టుకోలేక భూమి రెండు బద్దలుగా తీరిపోయి ఈ దొంగలు నలుగురు భూమిలో కూర్చుని పోయారు. సజీవంగా వాళ్ళు కూర్చుబడిపోయారు. ఈ విషయం తెలిసి సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారు చెప్తారు. రాజుగారు దేవేంద్ర స్వామిని అడుగుతారు, అసలు మీకు వాళ్ళకి ఏంటి సంబంధం, ఇదంతా ఎందుకు జరిగింది, దయచేసి సత్యం చెప్పండి స్వామి అంట. జరిగిందంతా చెప్తే ఆ రాజు ఏమంటాడంటే, మహానుభావ ఇటువంటి మహాత్ముల్ని నేను చూడలేదు, మీ కాళ్ళు తీసులు తీసేసినటువంటి వ్యక్తులకు ఎంత అనుగ్రహాన్ని మీరు చూపించానంటే నిజంగా మీ బాధపడతానంటే నా కన్నీటితో మీ పాదాలు కడుగుద్దేవాడిని అయ్యా అని చెప్పి ఆ రాజు అంటాడు. ఎప్పుడైతే రాజు ఆ రకంగా అంటాడో భగవంతుడు ఈయన ఉన్నత హృదయానికి మరలా ఆయనకి చేతులు కళ్ళు ప్రసాదించాడు. సమాజంలో ఆధ్యాత్మిక చింతన వ్యక్తుల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొని ఊహించుకోండి, అందరూ ఒక ఉపకారాము, అందరూ ఒక చైతన్య గోస్వామి, అందరూ ఒక భక్త ప్రహ్లాదుడు ధ్రువుడు అయితే అట్లీస్ట్ కుటుంబానికి ఒకరు ఉంటే ఎంత శాంతిగా ప్రపంచం నడుస్తుంది. సో స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏంటి అంటే ఇస్కాన్ సంస్థ ద్వారా ఈ యొక్క ధర్మ సందేశాల ద్వారా వ్యక్తుల యొక్క నడవడికలో మార్పు తీసుకుని వచ్చి వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజంలో ఆ రకంగా శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలా అనేటువంటిది ఇస్లాం సంస్థాపక ఆచార్యులు ప్రభుపాదుల వారి యొక్క ఆశయము. సో అందువల్ల మీరందరూ కూడా ప్రతినిత్యం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. కలియుగంలో కలి సంకల్పన ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పడం జరిగింది, కలి దోష నిదే రాజు, కలియుగం దోషాలకు ఇది అతి ఏకో మహాగుణ ఒక్క సుగుణం ఉంది, అదేంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంగలు, కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకనామ్నా కలికల్పనాశనం నాకరో కర్తరోపాయ సర్వ వేదీక్షు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో కల్ముషాలు వినాశనం అవుతాయి. నాతరో కర్తరోపాయం సర్వ వేదీక్షు దృశ్యతి, వేదాలు నవర్తం చివరి దాకా ప్రగతిన ఇంతకు మించిన కరుణోపాయం ఇంకోటి లేదు. పూరిలో అంటే భగవత్ శరణాగతి పొందినటువంటి వ్యక్తులకి రక్షణ ఎట్లుంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు మనల్ని కాపాడతాడా లేదా, ఎవడైతే శరణాగతం ఉంది అని చెప్పి భగవంతుడు అంటాడు అటువంటి వ్యక్తిని కాపాడటానికి భగవంతుడు ఎలాగెల్లా ఉంటాడు. దీనికి వచ్చిన ఉదాహరణ నేను ముగిస్తాను. పూరిలో పురుషోత్తముడు అని ఒక రాజు ఉంటాడు, ఆయన ఒకసారి దక్షిణ భారతదేశం సందర్శనానికి వస్తాడు, కాంచీపురానికి వెళ్తాడు. ఆ కాంచీపురం రాజుని ఇంటిలో అతిథిగా ఉంటే ఆ రాకుమార్తెను చూసి ఈయన మోహిస్తాడు, ఆయన పెళ్లి చేసుకోవాలని కాంచీపురం రాజుకు చెప్తాడు. ఆయన సరేను మీరు కూడా రాజు అంటున్నారు కాబట్టి కదలేదు, మీ స్తోమత లేకుండా మా వాళ్ళు వచ్చి చూస్తారు, అప్పుడు మాకు సమానంగా ఉన్నారంటే వివాహం జరిపిస్తాము అని చెప్పి చెప్తారు. ఈ పురుషోత్తముడు తిరిగి వచ్చేస్తారు, తిరిగి వచ్చేస్తే ఈ కాంచీపురం రాజు ఈ రాజు స్తోమత చూసుకోమని పంపించాడు కదా, అది చూడటానికి వచ్చినప్పుడు ఈ రాజు జగన్నాథుని యొక్క రథయాత్రలో పాల్గొంటూ ఉంటాడు. రథయాత్రలో ఏం జరుగుతుంది, రాజు బంగారు చీపులతోటి రథం ముందు ఊడుస్తాడు. ఈ రాజు ఊడుస్తా ఉంటే ఈ వేదులు వచ్చి కాంచీపురం రాజు యొక్క వేదులు వచ్చి చూస్తారు. ఓరి నాయన అక్కడికి వచ్చి రాజు గీజు అని చెప్పి ఏదో చెప్పాడు మనకు, ఇక్కడ చూస్తే పార్టీ తనుడు ఇదని చెబుతున్నాడు. మన నాన్నగారి యువరాణి గారి పరిస్థితి ఎంత దుర్భరం అయిపోయేది, ఎంత మోసం జరిగిపోయేది. ఇంక వాళ్ళు ఏమి కనకుండా ఆలోచించకుండా తుర్రం వెనక్కిడిపోయి ఆతృతో రాజుగారి దగ్గరికి వెళ్ళి అతను రాజు కాదు పాడు కాదండి ఈదులు తిప్పేవాడు, అంత పెద్ద కార్యక్రమం జరగకుంటే లక్షల మంది జనాలు ఉంటే ఇతను ఈదులు తిప్పుతున్నాడు అక్కడ, మనకేమో రాజు రాజు అది ఇది అని డబ్బాలు కలిపాడు. అది ఎన్ని రోజులైనా ఆయన దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. ఈయన ఒక లేఖ రాశారు, మీ కుమార్తె మ్యాక్సి వివాహం చేస్తానన్నారు ఏమైంది అని. ఆయన రిప్లై ఏం రాశాడంటే, ఒక వీధులు చుముకునేవాడా నీకు నా కుమార్తె కావాల్సి వచ్చిందా, ఎక్కువ ఇచ్చేస్తామంటే గోల్పించేస్తాను నీకు అది ఏదో తిడతా రాశాడు. ఈయనకి ఎక్కడ కోపం వచ్చింది, యుద్ధానికి వెళ్ళిపోయాడు. అయితే స్థాన బలం వల్ల ఓడిపోతాడు పురుషోత్తం. తిరిగి వచ్చిన తర్వాత జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, జగన్నాథ నీకు ఎంత భక్తున్నాయా, నేను యుద్ధంలో నేను చదువుకున్నాను, ఇదేనా నాకు ఇచ్చేటువంటి బలం నువ్వు అని ఏడ్చుకుంటాడు. అప్పుడు రాత్రి జగన్నాథుడి స్వప్నంలోకి వచ్చి, రేపు ఉన్న సైన్యాన్ని మళ్ళా సమాయత్తం చేస్తాం నువ్వు బయలుదేరు, విజయం ఇదే అండి. మళ్ళా సైన్యం సమాయత్తం చేసుకుని పోతా ఉంటే దాంట్లో ఒక తెరు దొరుకుతున్నాయి అని ఆపుతుంది అన్నమాట. అయ్యా రాజా పెరుగుకి డబ్బులు కట్టువాడు, నేను ఎందుకు కట్టాలి డబ్బులు? ముందు ఇద్దరు సైనికులు మీ వాళ్ళు వెళ్ళారు, ఒక నల్లట్రుడు ఒక తెల్లట్రుడు, పెరుగు ముంతలు ముంతలు తాగేశారు, డబ్బులు ఏమి వేస్తే వెనకాల మా రాజు వస్తారు ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పారు. మా రాజు వస్తారు ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పారు. అందుకని పెరుగు డబ్బు అదే నేనే ముందు వస్తున్నాను, నా ముందు ఎవరు లేదే అన్నారు. లేదు లేదు, ఏమి చలాకీగా ఉన్నారు, వాళ్ళ మాట ఎంత మధురంగా ఉంది, రూపం ఎంత మధురంగా ఉంది, వాళ్ళు పురాణి వాళ్ళు తోలుకుంటూ వెళ్తూ ఉంటే అబ్బా అధిరోహించిపోతూ ఉంటే మెరుపు తీగల్లాగా ఉన్నారని చెప్పి వాళ్ళ పొగడ్డ మొదలు పెట్టారు. సరేనని చెప్పి ఒక హారం తీసి ఇచ్చేశారు. ఈయన బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్తే యుద్ధం అంతా అయిపోయింది. ఆ కార్తీకం రాజు ఓడిపోయి ఉన్నాడు, ఆయన్ని బందీ చేసి నిలబెట్టున్నారు. మరి ఆ నల్లకాడు తెల్లకాడు ఎవరి యుద్ధానికి ముందు వెళ్ళింది? కృష్ణ బలరాముడు. ఈ పురుషోత్తముల తరపున కృష్ణ బలరాములు ఇద్దరు వెళ్ళారు యుద్ధానికి. అప్పుడు ఆ రాకుమార్తె పట్టుకొని తీసుకొని వచ్చేసారు, నీకు నన్ను అవమానించావు కాబట్టి తగిన కాస్త చేస్తాను, నీ అమ్మాయికి ఒక మంచి ఈదు తిమ్మవాళ్ళు ఎదురుకి వెళ్ళి చేస్తాను చూడు అని చెప్పి యువరాణిని తీసుకొని కూడికి వచ్చింది. మంత్రి ఒక మంచి ఈగులు తినేవాడిని చూడు, మన ప్రతీకారం తీసుకోవాలా, ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని. మంత్రి కొంచెం తెలియగలరు, ఇప్పుడు మూడ ఉంది స్వామి, ఆ మూడ పోయిన తర్వాత ఎవరికైనా పెళ్లి జీవితంలో ఒకేసారిగా జరుగుతుంది, మంచి రోజు వచ్చిన తర్వాత చేద్దాం, అప్పుడు రాత్రి అమ్మాయిని మన అంతఃపురంలో ఉంచుకుందాం అన్నాం. ఈ మూడం పోగానే జగన్నాథ దగ్గర రథయాత్ర వచ్చింది. రథయాత్ర రోజు రాజుగారు ఏం చెప్పారు, మంచి ఈగులు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈయన వీధులు తిమ్మంటే మంత్రి యువరాజుని పిలిచి ఆమెకు మారిచ్చేసి రాజుగారి మెడ వేసేసారు. ఆ వెళ్ళిపోయి మెడ వేసేస్తే రాజుగారి ఎక్కడ కోపం వస్తుంది, ఏంటి నా మెడ వేసేసి మాలన్నారు. అప్పుడు మంత్రి అన్నారు, నేనే చెప్పారు కదండి ఒక మంచి వీధులు తిమ్మేవాడు, మీకన్నా మంచి వీధులు తిమ్మేవాడు ఎవరు ఉంటారు, జగన్నాథుడికి వీధులు తిప్పుతున్నారు మీరు, అందుకని మీకు మెళ్ళ వేసేసారు, మీకు వెళ్ళ వేసేస్తుంది. భక్తవర్తన భగవంతుడు మనకు శరణాగతి పొందిన భక్తుల్ని రక్షించడానికి ఎల్లవేళలో ఉంటాడు, దాంట్లో సంశయం ఏం లేదు. మనం ఆనందంగా జీవితాన్ని గడపాలా అంటే కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ, భగవత్ భక్తుల యొక్క సాంగత్యం చేస్తూ, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తూ శ్రవణం చేస్తూ, ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మంగా చేసుకుంటూ, రోజులో మనకు మిగిలే సమయాన్ని చెడుకు వినియోగించకుండా భగవత్ సేవకు భక్తుల సేవకు సాధనకు వినియోగించి ఆనందంగా జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అంతేగాని మనం అన్ని పరిమాణ పనులు చేసేసి నేను హ్యాపీగా ఉండాలంటే కుదరదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అందువల్ల ఆధ్యాత్మిక చింతన మనుషుల యొక్క మనస్సులను పవిత్రీకరించడానికి దోహదపడుతుంది. ఎవరి మనస్సులు శుద్ధిపడతాయో వాళ్ళ మనసులో వచ్చే ఆలోచన పవిత్రంగా ఉంటుంది,
చేసే పనులు పవిత్రంగా ఉంటాయి, ఫలితాలు ఆనందదాయకంగా ఉంటాయి. జీవించినంత వరకు ఆనందంగా జీవిస్తారు. జీవితాంతంలో మళ్ళా ఎప్పుడు ప్రపంచానికి రాకుండా స్వామి సన్నిధిని చేరుకుంటారు. అందువల్ల మీరందరూ కూడా ఖచ్చితంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం మినిమం 180 సార్లు జపించండి. ఈ 4 దుర్వ్యసనాలు, మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, ఇవి సమాజాన్ని పీడించేటువంటివి. మనము వాటి దోరికి వెళ్లకుండా మనకు తెలిసినటువంటి వ్యక్తుల్ని కూడా అటువంటి మార్గంలో పోకుండా కాపాడడానికి మనం ప్రయత్నం చేయాలి. సో తద్వారా ఈ సమాజంలో కొంతైనా మనం మార్పులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉందండి. లేకపోతే ఈ సమాజం పరిస్థితి అదోగతి. సో నాతోటి అందరూ 3 సార్లు నామం చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాజమండ్రిలో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. 17వ తేదీ జగన్నాథస్వామి రథయాత్ర ఉంది. పూజ్య శ్రీ దేవనాథ స్వామి మహారాజు వారు, ఆయన ప్రభుత్వాదుల వారి ప్రముఖ శిష్యుల్లో ఒకరు. ఆయన ప్రపంచమంతా దగ్గర దగ్గర 250 మందిరాలు నిర్మించడానికి స్ఫూర్తిదాత ఆయన ప్రపంచమంతా. ఆయన మన గురువర్యుడు. వారు 70 దేశాల నుంచి 150 పాశ్చాత్యుల్ని ఆ రథయాత్రలో పాల్గొనడానికి తీసుకుని వస్తూ ఉన్నారు. సో ఆ యొక్క రథయాత్ర కార్యక్రమంలో మీరు కూడా ఎవరైనా వచ్చేవారు ఉంటే ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి భక్తులకి మీ యొక్క నేమ్ ఇస్తే, అంటే మొత్తం అన్ని ప్రదేశాల నుంచి దగ్గర దగ్గర 1000 భక్తులు వస్తున్నారన్నమాట ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఈ అకామిడేషన్స్ ఇవన్నీ అరేంజ్ చేయాలంటే మీరు వచ్చేవాళ్ళు మీ పేర్లు నమోదు చేస్తే అక్కడ మీకు అనువైనటువంటి వసతి అవన్నీ ఏర్పాటు చేయడానికి అవుతుంది. సో ఆ కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఆ జగన్నాథ యొక్క కృప పనులు కూడా పాల్గొనలేదు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుత్వానికి, రాధా కృష్ణచంద్ర భగవానికి, జగన్నాథ్ బలదే సుభద్రమానికి, హరినామ సంకీర్తనికి, గౌర ప్రేమనందే.